నిన్నటి శ్లోకం చూడండి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.
శ్రీమద్భగవద్గీతా
అథ సప్తమాధ్యాయః. విజ్ఞానయోగః
విజ్ఞానయోగః
శ్రీభగవానువాచ
శ్రీభగవానువాచ
మయ్యాసక్తి మన పార్థ
మయ్యాసక్తమనపార్థ
యోగం యుంజన్మదాశ్రయ
యోగం యుంజన్మదాశ్రయ
అసంశయం సమగ్రం మాం
అసంశయం సమగ్రం మాం
యథా జ్ఞాస్యసి తచ్చృణు
యథా జ్ఞాస్యసి తచ్చృణు.
భగవంతుడి యొక్క అస్తిత్వాన్ని, భగవంతుడి యొక్క వివరాన్ని, భగవంతుడి యొక్క పరిచయాన్ని ఈ 7వ అధ్యాయంలో తెలియజేయబోతున్నాడు భగవానుడు. ఎందుకని తెలియజేయబోతున్నాడు అని అంటే, అంతకుముందు 6వ అధ్యాయం చివరిలో చెప్పారు, ఎవరైతే నన్ను గురించి తెలుసుకుంటూ నా కొరకే ఎవరైతే నన్ను ధ్యానిస్తూ ఉంటారో అదిగో అటువంటి వాళ్ళే ధ్యానంలో ఉత్తములైనటువంటి వాళ్ళు అని చెప్పడం జరిగింది. మరైతే భగవంతుణ్ణి తెలుసుకోవాలి, భగవంతుణ్ణి తెలుసుకుంటే తప్ప భగవంతుడి మీద మనస్సు లగ్నం చేయటం కుదరదు. అందువల్ల ఆ భగవంతుడి యొక్క వివరాన్ని తెలియజెప్పాలని భగవానుడు ప్రయత్నం చేస్తూ ఈ అధ్యాయాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నాడు. అయితే అధ్యాయాన్ని ప్రారంభించే ముందే భగవత్ తత్వాన్ని కనుక తెలుసుకోవాలంటే మనలో 3 రకాలైనటువంటి అర్హతలు ఉండాలి. 3 అర్హతలు ఉండాలి. ఏమిటి ఆ అర్హతలు అంటే, నిరంతరము నాయందే మనస్సును లగ్నం చేసి, అంటే ఎల్లప్పుడూ కూడా భగవంతుడి యందే మనస్సును లగ్నం చేయాలి. అంటే భగవంతుణ్ణే మనం కోరుకోవాలి, భగవంతుడి మీదనే మనకి ఆసక్తి ఉండాలి. ఇక 2వది భగవంతుణ్ణే ఆశ్రయించి, అంటే భగవంతుణ్ణే సంపూర్ణంగా ఆశ్రయించాలి. ఎలా ఆశ్రయించాలి? నీవే తప్ప నితప్పరం పెరుగ మన్నింపందగున్నని గజేంద్రుడు ఏ రకంగా అయితే భగవంతుణ్ణి ఆశ్రయించాడో అలా ఆశ్రయించాలి. ఇక 3వది అదిగో 6వ అధ్యాయంలో చెప్పినట్టుగా ధ్యాన యోగాన్ని కొనసాగిస్తూ ఉండాలి. ఈ 3 రకాలైనటువంటి అర్హతలు ఎవరికైతే ఉంటాయో అటువంటి వాళ్ళు ఈ భగవత్ తత్వాన్ని గురించి చక్కగా విని అర్థం చేసుకోగలుగుతారు. మిగిలినటువంటి వాళ్ళు వింటారే కానీ అంతగా అర్థం చేసుకోవటం మాత్రం కుదరదు. కాబట్టి ఈ 3 అర్హతలు కూడా ఉండాలి. ఇలా అర్హతలు సాధించినటువంటి వాళ్ళకి తాను బోధించబోయేటువంటి ఈ జ్ఞానం, ఈ బ్రహ్మ విద్య ఎలాంటిదో, ఈ పరమాత్మ తత్వం ఎలాంటిదో, ఎంత గొప్పదో, మానవ జీవితాన్ని తరింపజేసుకోవటానికి ఎంత అవసరమైనటువంటిదో భగవానుడు ఇప్పుడు 2వ శ్లోకంలో తెలియజేయబోతున్నాడు. మరి 2వ శ్లోకం ఏమిటో చూడండి. జ్ఞానం తేహం స విజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. యత్ జ్ఞాత్వా, దేనిని తెలుసుకుంటే భూయః, మళ్ళీ తిరిగి జ్ఞాతవ్యం తెలుసుకోవలసినటువంటిది, అన్యత్ మరొకటి ఇహ నా అవశిష్యతే, ఇక్కడ మరొకటి ఇంకేం మిగలదు. దేనిని గురించి కనుక తెలుసుకున్నట్లయితే ఇక మళ్ళీ తెలుసుకోవాల్సినటువంటిది అంటూ ఏమి కూడా ఇక్కడ ఉండదు. ఇదం అటువంటి ఈ సవిజ్ఞానం జ్ఞానం, విజ్ఞానంతో కూడినటువంటి జ్ఞానం, వట్టి జ్ఞానం కాదు, శాస్త్రజ్ఞానం కాదు, అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం. విజ్ఞానం అంటే అనుభవాన్ని పొందటానికి తగినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అదిగో అటువంటి జ్ఞానాన్ని అహం నేను తే నీకు అశేషత వక్ష్యామి, సంపూర్ణంగా తెలియజేయబోతున్నాను అని భగవానుడు అర్జునుడికి ఒక హామీ ఇస్తున్నాడు. అర్జునుడికి ఇచ్చినటువంటి ఈ హామీ మనం అందరం కూడా చక్కగా స్వీకరించవలసినటువంటిది. అంటే భగవంతుడు చెప్పబోయేటువంటి విషయం ఎలాంటిది అని అంటే, ఇది మరొకరెవరూ చెప్పగలిగినటువంటిది కాదు. సాక్షాత్తు భగవత్ తత్వాన్ని భగవానుడు తప్ప మరొకరు ఎవరు చెప్పగలుగుతారు? అందుకని అటువంటి తత్వాన్ని ఎలా చెప్తున్నాడంట, అశేషత. అసలు ఏమి మిగల్చకుండా, శేషం లేకుండా, ఏం మిగల్చకుండా సంపూర్ణంగా నేను చెప్పబోతున్నాను. ఇక చెప్పబోయేటువంటి జ్ఞానం ఎలాంటిదని అంటే, విజ్ఞానం సహితం జ్ఞానం, విజ్ఞానంతో కూడుకున్నటువంటి జ్ఞానం. కాబట్టి ఇది వట్టి జ్ఞానం కాదు, శాస్త్రజ్ఞానం కాదు, విని అవతల పాయేసేటువంటి జ్ఞానం కాదు. ఇది అనుభవానికి తెచ్చుకోవటానికి వీలైనటువంటి జ్ఞానం, మోక్షాన్ని పొందటానికి ఏదైతే మనకు కావాలన్నా దాన్ని అందించేటువంటి జ్ఞానం. అందుకని అటువంటి జ్ఞానాన్ని ఇప్పుడు నేను నీకు అందించబోతున్నాను అని భగవానుడు ఇక్కడ స్పష్టం చేస్తూ ఒక ప్రోత్సాహాన్ని, ఒక ధైర్యాన్ని సాధకులైనటువంటి వాళ్ళకి అందిస్తున్నారు. ఏమిటంటే, ఈ జ్ఞానాన్ని గనక మనం తెలుసుకున్నట్లయితే మనం తప్పనిసరిగా మోక్షాన్ని పొందగలుగుతాము. ఈ జ్ఞానాన్ని, ఈ బ్రహ్మజ్ఞానాన్ని గనక మనం తెలుసుకున్నట్లయితే పరమాత్మ తత్వం ఏమిటో మనకి సంపూర్ణంగా తెలుస్తుంది. పరమాత్మ తత్వం కనుక మనకు సంపూర్ణంగా కనుక తెలిస్తే ఆ పరమాత్మ మీద మనకి ఆసక్తి ఏర్పడుతుంది. పరమాత్మ మీద ఆసక్తి ఏర్పడిన తర్వాత పరమాత్మని ఆశ్రయిస్తాం, ఆ పరమాత్మ యందే మన యొక్క మనస్సుని లగ్నం చేస్తాం. ఆ విధంగా మన మనస్సు పరమాత్మలో ఐక్యమై మనం పరమాత్మ స్వరూపంగా మిగులుతాం. కాబట్టి ఈ మోక్ష స్థితి కలగటానికి ఈ జ్ఞానం బాగా ఉపయోగపడుతుంది అనేటువంటి ఒక భావం, ఒక దృఢమైనటువంటి విశ్వాసం మనలో కలిగించడం కోసమే భగవానుడు ఇక్కడ ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది. మరి ఈ చెప్పబోయేటువంటి జ్ఞానం ఎలాంటిది? ఇది కేవల శాస్త్ర జ్ఞానం కాదు, ఇది విజ్ఞాన సహిత జ్ఞానం. అంటే విజ్ఞానంతో కూడుకున్నటువంటి జ్ఞానం, అంటే అనుభవాన్ని పొందటానికి వీలైనటువంటి శాస్త్రజ్ఞానం. అనుభవాన్ని పొందటానికి వీలైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దీన్ని, ఇటువంటి జ్ఞానాన్ని మనం అనుభవ జ్ఞానం, విజ్ఞానం అని అంటాం. దీన్ని కనుక తెలుసుకున్నట్లయితే ఇక ఈ లోకంలో మనకి తెలుసుకోవాల్సినటువంటిది అంటూ ఏమీ ఉండదు. ఏ జ్ఞాత్వా, దేన్ని తెలుసుకుంటే భూయహ, తిరిగి అన్యత్ మరొక దాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు, అది ఇక్కడ చెప్పినటువంటి జ్ఞానం. సాధారణంగా జ్ఞానం అంటే పరోక్ష జ్ఞానం, దీన్నే శాస్త్రజ్ఞానం అని అంటారు. ఈ శాస్త్రజ్ఞానం ఎప్పుడు కూడా బుద్ధికి సంబంధించింది, అంటే బుద్ధితో గ్రహించవలసినటువంటిది శాస్త్రజ్ఞానం, ఇదే పరోక్ష జ్ఞానం అని కూడా అంటారు. మన బుద్ధి ఎప్పుడైతే సత్వగుణంలో ఉందో, ఆ సత్వగుణంలో ఉన్నప్పుడు భగవంతుడి గురించి తెలుసుకోవాలనేటువంటి ఓ భావన మనలో కలుగుద్ది. అయితే ఇలా ఎంతకాలం తెలుసుకున్నప్పటికి కూడా ఇంకా ఇంకా తెలుసుకోవాల్సింది ఉంటూనే ఉంటుంది, ఇంకా ఇంకా తెలుసుకోవాలని అనిపిస్తూనే ఉంటుంది. ఎందుకని అంటే, మన బుద్ధి సత్వగుణంలో ఉంది కనుక భగవంతుడి గురించి తెలుసుకోవాలని. అదే మన బుద్ధి రజోగుణంలో ఉంటే అక్కడేం జరిగిందో ఇక్కడేం జరిగిందో అని ప్రపంచ విషయాలు తెలుసుకోవాలనిపిస్తుంది. మన బుద్ధి సత్వగుణంలో ఉంటే భగవంతుడి గురించి తెలుసుకోవాలనిపిస్తుంది. అంటే భగవంతుడి గురించి తెలుసుకోవాలని అనిపించింది నీకు అని అంటే నీ బుద్ధి సత్వగుణంలో ఉన్నదని గుర్తు. అలా కాకుండా ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి కనుక ఉన్నట్లయితే, ఏ సినిమాల మీదో, ఏ క్రికెట్ మీదనో, ఇంకా దేని మీదనో కనుక బాగా ఆసక్తి కనుక ఉందంటే నీ బుద్ధి బాగా రజోగుణంలో ఉన్నది అని అర్థం. అయితే మరి సత్వగుణంలో ఉంటే భగవంతుడి గురించి తెలుసుకుంటాం కదా, మరి ఆ భగవంతుడి గురించి ఎంతకాలం తెలుసుకుంటాం? ఇంకా 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 తెలుసుకోవాలని అనిపిస్తూనే ఉంటుంది, అలా తెలుసుకుంటూనే ఉంటాం. ఎందుకని అంటే, ఈ శాస్త్ర జ్ఞానం అనేటువంటిది అనంతం, శాస్త్రాలు అనంతం, శాస్త్ర జ్ఞానం కూడా అనంతం. ఎంత తెలుసుకున్నా ఇంకా ఇంకా తెలుసుకోవాల్సింది ఉంటూనే ఉంటుంది. మరి మానవుడి యొక్క ఆయుర్దాయం అది పరిమితం, అల్పం. 100 ఏళ్ళు, 90 ఏళ్ళు, 80 ఏళ్ళు, 70 ఏళ్ళు, 60 ఏళ్ళు, ఇదిగో ఇంతే. ఇంతకంటే పెంచడానికి మానవుడికి వీల్లేదు. కాబట్టి ఈ పరిమితమైనటువంటి ఆయుష్కాలంలో ఈ అనంతమైనటువంటి శాస్త్రాలని తెలుసుకోగలుగుతామా మనం? ఎవ్వరు కూడా తెలుసుకోలేరు ఈ లోకంలో. ఈ లోకంలో ఉన్నటువంటి శాస్త్రాలన్నింటిని తెలుసుకోవటానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టుద్ది. వేల సంవత్సరాలు ఎవడైనా జీవిస్తాడా? 100 దాటితే ఎవడైనా జీవిస్తాడా? ఇప్పుడు 100 కూడా దిక్కులేదు. అందువల్ల భగవంతుడు ఏం చెబుతున్నాడంటే, అయ్యా నీ బుద్ధి సత్వగుణంలో ఉన్నంత మాత్రాన ఈ శాస్త్రాలన్నింటినీ తెలుసుకోవడం సాధ్యం కాదు, అందుకని నేను చెప్పేటువంటి ఈ జ్ఞానం ఏమిటనంటే దీన్ని కనుక తెలుసుకుంటే ఇక నువ్వు ఏది తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అందుకని విజ్ఞాన సహితమైనటువంటి జ్ఞానాన్ని నీకు చెప్పబోతున్నాను, అనుభవ జ్ఞానాన్ని చెప్పబోతున్నాను. అంటే అనుభవపూర్వకంగా మోక్షాన్ని అందుకోవటానికి కావలసినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అదిగో దాన్ని చెప్పబోతున్నాను అని భగవానుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే ఒక్కసారి ఈ బ్రహ్మ జ్ఞానాన్ని గనక అందుకున్నట్టయితే ఇక ఈ లోకంలో నువ్వు ఏది తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ శాస్త్రాన్ని తెలుసుకుంటే సమస్తమైనటువంటి శాస్త్రాలు కూడా నువ్వు చదివినట్టే అన్ని శాస్త్రాలు నీకు అవగతం అవుతాయి. ఒక చెట్టు ఉంది, పెద్ద చెట్టు. ఆ చెట్టుని మనం తడపాలనుకోండి, తడపాలంటే కాండాన్ని దడపాలా, ఆకుల్ని దడపాలా, కాయల్ని దడపాలా, పూలు దడపాలా, మొగ్గలు దడపాలా, కొమ్మలు దడపాలా, ఇలా అన్నీ దడపాలని అంటే మనకి చాలా కష్టం. ఒకవేళ నువ్వు కష్టపడి మరి ఏదో ఒక స్ప్రే లాంటిది పెట్టుకొని అంత తడుపుదామని ప్రయత్నం చేసినా మొత్తాన్ని నువ్వు దడపలేవు. ఏదో కొన్ని ఆకులు, కొన్ని భాగాలు ఎక్కడో తడవకుండా ఉంటాయి. అంటే అన్నిటిని దడపాలంటే నీకు చాలా కష్టం. కానీ నువ్వు గనక నీటిని తీసుకెళ్ళి ఆ మొక్క మొదట్లో గనక పోస్తే ఆ నీరంతా ఆ మొక్క యొక్క వేళల్లోకి పోయి ఆ వేళ నుంచి కాండానికి, కాండం నుంచి కొమ్మలకి, కొమ్మల నుంచి ఆకులకి, పూలకి, మొగ్గలకి, కాయలకి, పండ్లకి అన్నిటికీ చేరుద్ది. అంటే ఇక్కడ మనం చేయవలసినటువంటి పని ఏమిటంటే ఒక తెలివితో చేయాలి. అంటే ఆ రకంగా లోపల నుంచి నీరు అందిస్తే మొత్తం అన్నిటికీ కూడా ఆ నీరు అనేటువంటిది అందుద్ది. ఆ విధంగా ఎట్లా అయితే చెట్టు యొక్క భాగాలన్నింటినీ తడపడానికి మొదట్లో నీళ్లు పోస్తే సరిపోతుందో, అలాగే సర్వశాస్త్రాల సారం కనుక తెలుసుకోవాలంటే ఈ అనుభవ జ్ఞానాన్ని కనుక మనం అందుకుంటే, భగవానుడు చెప్పినటువంటి అనుభవ జ్ఞానాన్ని, ఈ విజ్ఞాన సహితమైనటువంటి జ్ఞానాన్ని అందుకుంటే సరిపోతుంది. ఈ శాస్త్రాన్ని కనుక తెలుసుకుంటే అన్ని శాస్త్రాలు కూడా తెలుసుకున్నట్టే అవుతుంది. ఈ బ్రహ్మానుభూతిని కనుక పొందినట్లయితే ఇక మనం ఏ శాస్త్రాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. మనకి త్రిమూర్తులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తుల్లో మూడో ఆయన ఉన్నాడు, ఎవరైనా పరమశివుడు. ఆయనకో ఫ్యామిలీ, ఆయనకో భార్య పార్వతి, ఆయనకిద్దరు కుమారులు గణపతి, కుమారస్వామి. మరి ఆయనకి మంది మార్బల ఉంది, నంది మొదలైనటువంటి వాళ్ళంతా కూడా సేవకులు. ఇలా ఆయనకో గొప్ప ఫ్యామిలీ ఉంది. మరి ఒకసారంట ఆయన కుమారులిద్దరు గణపతి, కుమారస్వామి వీళ్ళిద్దరికీ కూడా విగ్రహాధిపత్యం ఎవరికి ఇవ్వాలా అని ఒక ఆలోచన వచ్చిందంట. ఆ ఆలోచన వచ్చినప్పుడు, అయ్యా మీలో ఎవరైతే ఈ భూ ప్రదక్షిణం చేసి ముందుగా నా దగ్గరికి వస్తారో అదిగో వాళ్ళకి నేను ఈ విగ్రహాధిపత్యం ఇస్తాను అని చెప్పేటప్పటికీ కుమారస్వామి ఏం చేశాడంటే, ఆయన వాహనం ఉంది నెమలి, ఆ నెమలిని ఎక్కి బర్రను పరిగెత్తాడు. సరే ఈయన వాహనం ఏమిటి? ఎలుక. ఈయన ఎంత ఉంటాడు? ఈయన పెద్ద బొజ్జతోటి ఉంటాడు, వినాయకుడు, చాలా బరువు. మరి ఆ ఎలుకేమో మొయ్యలేక 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 చిన్నంగా కీచు కీచుమంటా పోవాల. ఈయన కదిలేటప్పటికల్లా ఆయన చాలా దూరం పోతాడు. మరి ఎట్లా? అందుకని ఆలోచించుకున్నాడు. ఆయన ఆలోచించుకొని ఆ తండ్రి చుట్టూ, అంటే ఆ పరమశివుడు చుట్టూ కనుక ప్రదక్షిణ చేస్తే భూ ప్రదక్షిణ చేసినట్టే అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకనంటే శివుడు సర్వాంతర్యాన్ని, సర్వవ్యాపి. ఆయనే ఈ సృష్టి మొత్తము కూడా అంతటా కూడా వ్యాపించి ఉన్నటువంటి వాడు కనుక ఆయన చుట్టూగానే తిరిగినట్లయితే ఈ భూ ప్రదక్షిణం చేసినట్టే అని ఆయన చుట్టూ తిరిగాడు. ఈయన ఎప్పుడైతే ఈయన ఆయన చుట్టూ తిరుగుతూ ఉన్నాడో ఈ కుమారస్వామి ఎక్కడికి పోయినా సరే ఆయనకంటే ముందు విఘ్నేశ్వరుడు పోతున్నట్టు కనపడతా ఉన్నాడు. సరే చిట్టివరికి అంతా తిరిగి వచ్చేటప్పటికల్లా విఘ్నేశ్వరుడు తండ్రి దగ్గర ఉన్నాడు. అంటే భూ ప్రదక్షిణం చేసి వచ్చేసాడు అని, తండ్రి అన్నగారి యొక్క ప్రభావం నాకు తెలియక నేను ఏదో గొప్పవాడిని పరిగెత్తాను, కానీ ఈ అన్నగారికే ఇవ్వండి ఈ విఘ్నాధిపత్యం అని అన్నాడు. అంటే ఇక్కడ మనకు కావాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఆ పరమశివుడు చుట్టూ తిరిగితే భూ ప్రదక్షిణం చేసినట్టే కదా, ఇక భూ ప్రదక్షిణం చేయాల్సినటువంటి అవసరం లేకుండా పోయింది కదా. అదే ప్రకారంగా ఈ బ్రహ్మజ్ఞానాన్ని కనుక అందుకున్నట్లయితే ఇక ఏ శాస్త్రాలు చదవాల్సినటువంటి అవసరం లేదు, అన్ని శాస్త్రాలు చదివినట్టే. అంటే ఆ బ్రహ్మజ్ఞానంలోనే ఇవన్నీ కూడా ఉన్నాయి అనేటువంటి విషయం, ఈ శాస్త్రాలన్నీ కూడా అందులోనే ఉన్నాయి అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. అందుకోసమే ఇదిగో ఇక్కడ ఈ మాట చెప్పటం కూడా. కాబట్టి భగవానుడు ఇక్కడ అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానాన్ని, బ్రహ్మ విద్యని, విజ్ఞాన సహితమైనటువంటి జ్ఞానాన్ని అందించబోతున్నాడు. మరి ఇలా చెప్పటం ఎందుకు అనంటే, శిష్యుడైనటువంటి వారికి అంటే ఆధ్యాత్మిక రంగంలో ప్రవేశించి ఈ శాస్త్రాలను తెలుసుకుంటూ, ఈ శాస్త్రజ్ఞానాన్ని తెలుసుకుంటూ మోక్షాన్ని అందుకోవాలని ఎవరైతే తీవ్ర ముముక్షువులుగా మోక్షాపేక్షులుగా ఉన్నారో, అదిగో అటువంటి వాళ్ళకి బాగా అభిరుచి కలిగించడం కోసం, అయ్యా నీకేం కష్టం లేదు, నువ్వేవేవో శాస్త్రాలు తిరగేయాల్సినటువంటి అవసరం లేదు, నువ్వు నేర్చుకోవాల్సినటువంటి అనుభవ జ్ఞానం ఏదైతే ఉందో ఆ అనుభవ జ్ఞానాన్ని కనుక నువ్వు తెలుసుకున్నట్లయితే అన్ని శాస్త్రాలు కూడా నువ్వు చూసినట్లే, అన్నీ తెలుసుకున్నట్లే అని కాబట్టి ఒక ధైర్యాన్ని, ఒక ప్రోత్సాహాన్ని కలిగించడం కోసమే భగవానుడు ఇక్కడ ఈ అఖండమైనటువంటి జ్ఞానాన్ని మనకి తెలియజేయబోతా ఉన్నాడు. ఈ అఖండ జ్ఞానాన్ని కనుక పొందినట్లయితే జీవన్ముక్తి లభిస్తుంది అని. ఒట్టి శాస్త్రజ్ఞానం ఉందనుకోండి, ఆ ఒట్టి శాస్త్రజ్ఞానం దేనికి పనికొస్తుందంటే భుక్తికి పనికొస్తుందేమో కానీ ముక్తికి పనికిరాదు. మనం మోక్షాన్ని పొందాలి అంటే ఒట్టి శాస్త్రజ్ఞానం ఉపయోగం లేదు. నీ ఎన్ని శాస్త్రాలని తెలుసుకున్నా, ఎన్ని శాస్త్రాల విషయాలన్నీ కూడా కరతలామలకం చేసుకున్నా, ముందు నుంచి వెనక్కి, వెనక్కి నుంచి ముందుకి చెప్పినా ఏ రకమైనటువంటి ప్రయోజనం లేదు. నువ్వు 10 మందిలో పేరు సంపాదించవచ్చు, లేకపోతే భుక్తి గడవచ్చే కానీ నీకు ముక్తి మాత్రం లేదు. కాబట్టి నీకు ముక్తి కావాలి అంటే ఇదిగో ఈ అనుభవ జ్ఞానం కావాలి. అనుభవ జ్ఞానం లేకుండా ఉండేటువంటి శాస్త్రజ్ఞానం ఎలాంటిది అంటే దర్వీపాకం యథా అని అన్నారు. దర్వీపాక రసం యథా అంటే ఏమిటి దర్వీపాక యథా? ఇది ఈ మాటని వివేక చూడమండ శంకరాచార్యుల వారు చెప్పినటువంటిది. అంటే అనుభూతి లేకుండా ఒట్టి శాస్త్రజ్ఞానాన్ని కనుక తెలుసుకొని ఆ శాస్త్రాల్లో మునిగి తేలేటువంటి వాడు ఎలాంటి వాడయ్యా అంటే పాయసంలో తిరిగే గరిటె లాంటి వాడు. పాయసం తయారు చేసేటప్పుడు అందులో గరిటె వేసి తిప్పుతూ ఉంటారు, బాగా కలిసిందా కలవలేదా అని అంటారు. ఈ గరిటెని ఎంతసేపు అన్నా తిప్పు, ఎన్ని గంటలైనా దాంట్లో ఉంచు, ఆ పాయసం యొక్క రుచి ఆ గరిటెకి ఏమైనా తెలుస్తుందా? ఏమీ తెలియదు. అదిగో ఒట్టి శాస్త్రజ్ఞానం తెలిసినటువంటి వాడి పరిస్థితి ఆ పాయసంలో తిరిగే గరిట లాంటి వాడే అని. అంటే వాడికి ఏమీ అనుభూతి రాదు, ఏ రకంగానూ అందులో ఉన్నటువంటి భావాన్ని అవగతం చేసుకోలేడు. ఏదైతే తెలుసుకోవాలనో, దేనివల్ల అయితే జన్మ తరిస్తుందో దాన్ని తెలుసుకునేటువంటి అవకాశం లేదు. అందుకనే విజ్ఞానంతో కూడినటువంటి జ్ఞానమే కావాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. ఛాందోగ్యోపనిషత్తులో ఒక కథ ఉంది, అందులో ఉద్ధారక మహర్షి అని ఒక మహర్షి ఉన్నాడు. ఆయన చాలా గొప్పవాడు, బాగా జ్ఞానం తెలిసినటువంటి, బ్రహ్మజ్ఞానం తెలిసినటువంటి వాడు. ఆయన అనేక మందికి గురువు అయినటువంటి వాడు. జిజ్ఞాసువులైనటువంటి శిష్యులకి ఆయన బ్రహ్మ విద్యాబోధన చేస్తూ ఉంటాడు. ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు, అతడి పేరు శ్వేతకేతుడు. ఒట్టి బడుద్దాయ్ అంటే అతడికి ఏమీ జ్ఞానం అనేటువంటిది లేనేలేదు, చదువు అసలు అబ్బల. అయితే తండ్రి దగ్గర చదువుకోవచ్చు కదా అంటే తండ్రి దగ్గర ఉన్నటువంటి చదువు కారణంగా అతనికి చదువు అబ్బరాసరు. అందుకని తండ్రి ఏం చేశాడంటే తగిన గురువు దగ్గరికి వెళ్ళి, నాయన నువ్వు విద్యలు నేర్చుకునిరా అని చెప్పి ఆయన గౌతముడు అనేటువంటి మహాత్ముడి దగ్గరికి తన కుమారుణ్ణి పంపించాడు. ఈయన కూడా అట్లానే తండ్రి చెప్పినట్టుగా వెళ్ళి ఆ గౌతముడి దగ్గర 12 సంవత్సరాల పాటు ఆయనకి సేవ చేస్తూ ఈ జ్ఞానాన్ని పొంది వచ్చాడు, విద్యాభ్యాసం చేశాడు, గొప్ప విద్వాంసుడయ్యాడు. 12 సంవత్సరాల తర్వాత తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు గర్వంతో ఉన్నాడు. ఏమిటా గర్వం? నేను 12 సంవత్సరాల గౌతముని దగ్గర విద్యాభ్యాసం చేసి వచ్చాను, నేను గొప్ప విద్వాంసుడయ్యాను, మా తండ్రికి ఏం తెలియదు, నేను చాలా గొప్పగా తెలిసినటువంటి వాడిని అని అనుకున్నాడు ఈయన. ఇలా ఎప్పుడైతే తండ్రి కంటే నేనే గొప్ప జ్ఞానినని అహంకరించాడో అప్పుడు తండ్రి అనుకున్నాడు, వినయం లేనటువంటి విద్య, విధేయత లేనటువంటి విద్య అసలు విద్యే కాదు, కాబట్టి వీడికి ఎట్లయినా సరే వినయాన్ని నేర్పాలి, ఈ అహంకారాన్ని పోగొట్టాలి అని మనస్సులు అనుకొని కుమారుణ్ణి పిలిచాడు ఒక రోజున. నాయనా, నీవు చాలా గొప్ప విద్వాంసుడిలాగా కనిపిస్తున్నావు నాకు, ఎందుకనంటే నువ్వు గౌతమ మహర్షి దగ్గర చక్కగా విద్యలు నేర్చుకొని వచ్చావు కదా, అయితే మరి 12 సంవత్సరాలు ఆయన దగ్గర సేవ చేసి విద్యలు నేర్చుకున్నావు కదా, మరి దేనిని వింటే సమస్తమో విన్నట్టో, దేనిని తెలుసుకుంటే సమస్తమో తెలుసుకున్నట్టో, ఇక తెలియని వస్తువు అంటూ లేకుండా పోతుందో, మరి ఆ వస్తువుని తెలుసుకున్నావా అన్నాడు. తెల్లబోయాడు పాపం ఈ శ్వేతకేతుడు. అప్పుడు అంటున్నాడు, తండ్రి ఆ విద్య మాకు గురువు నేర్పలేదండి, బహుశా ఆయనకు కూడా తెలియదేమో, అందుకని ఆయన మాకేమీ ఈ విద్య చెప్పలేదు, అందువల్ల నేను కూడా చదువుకోలేదు. అదిగాక తండ్రి, లోకంలో ఎప్పుడైనా మనం ఏ వస్తువుని గురించి తెలుసుకుంటామో దాని గురించే తెలుస్తుంది, కానీ ఒక వస్తువుని గురించి తెలుసుకుంటుంటే అన్ని వస్తువుల గురించి ఎట్లా తెలుస్తుంది? మనం కుర్చీని గురించి తెలుసుకోవాలనుకుంటే కుర్చీ సంగతి తెలుస్తుంది, పుస్తకాన్ని గురించి తెలుసుకుంటే పుస్తకం గురించి తెలుస్తుంది, ఇలా దేని గురించి తెలుసుకుంటే అది తెలుస్తుంది, కానీ ఒకదాని గురించి తెలుసుకుంటే అన్నీ ఎట్లా తెలుస్తాయి? ఏమో నాకు అర్థం కావట్లేదు, ఒకవేళ మీకు తెలిస్తే మీరు చెప్పండి ఆ విద్య అన్నాడు. అంటే ఇప్పుడు కొంత అహంకారం అణిగింది, తండ్రిని నువ్వు బోధించు అనేటువంటి స్థితికి వచ్చాడు. అంతకుముందు మీరే బోధించండి నాకు విద్యలో అలా, ఎంతోమంది ఆయన దగ్గర నేర్చుకుంటుంటే చూస్తున్నాడే కానీ ఆ ఈయనకేమొచ్చులే అనుకున్నాడు. ఇది లోకంలో సహజం. ఎవరికైతే బాగా దగ్గరగా ఉండేటువంటి వాడు ఎంత గొప్పగా జ్ఞానాన్ని చెప్పినా, అతను ఎంత గొప్పవాడైనా కూడా ఆ గొప్పతనాన్ని గుర్తించలేదు, కానీ దూరంగా ఉన్నటువంటి వాడు గుర్తిస్తాడు. మరి సహజంగా లోకంలో కూడా అంతే. మనకి ఇక్కడ ఈ బురదలో ఈ తామర పుష్పం వస్తుంది, తామర తూడు వచ్చి ఆ పుష్పాలు వస్తూ ఉంటాయి, తామర ఆకులు ఇవన్నీ కూడా నీళ్ళల్లో బురదలో నుంచి వస్తూ ఉంటాయి. అయితే ఈ తామర పుష్పం యొక్క ఆ స్మెల్ ఏమిటో, ఆ సువాసన ఏమిటో అదిగో ఆ బురదలో ఉండేటువంటి కప్పలకి తెలియదు, కానీ ఎవరికి తెలుస్తుంది? ఎక్కడో దూరాలు ఉన్నటువంటి తుమ్మిదలకి తెలుస్తుంది. ఈ కప్పలు ఎప్పుడు ఆ బురదలో ఉండి బెకబెకలాడటమే తప్ప దాని యొక్క రుచి దానికి తెలియదు, ఎందుకంటే దగ్గరగా ఉంది కాబట్టి దాని రుచి తెలియదు. కానీ దూరంగా ఉన్నటువంటి తుమ్మిదలుండే అవి తెలుసుకొని ఎక్కడి నుంచో వస్తాయి, అలా వచ్చి అదిగో దాని యొక్క సువాసనని అవి ఆస్వాదిస్తూ ఉంటాయి. అదే ప్రకారంగా ఇక్కడ కూడా అంతే, తండ్రి యొక్క గొప్పతనం ఆ కుమారుడికి తెలియదు, ఆ తెలియక అహంకరించాడు. ఇప్పుడు కాస్త అహంకారం కొంచెం అణిగింది, అందుకనే మీరే బోధించండి అని తండ్రిని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు ఉద్దాలక మహర్షి కుమారుడితో అంటున్నాడు, అయ్యా మట్టిని గురించి కన్నా తెలుసుకుంటే కుండలు మూకుళ్ళు చట్లు పిడతలు కూజాలు అన్నిటిని గురించి తెలుస్తుంది, బంగారాన్ని గురించి తెలుసుకుంటే గాజులు ఉంగరాలు నెక్లెస్లు జూకాలు అన్నిటిని గురించి తెలుస్తుంది, అదే ప్రకారంగా మనం కారణాన్ని గురించి కన్నా తెలుసుకుంటే కార్యాలన్నీ తెలుస్తాయి. ఎందుకనంటే ఈ ప్రపంచం అంతా కార్యం, కార్యం అంటే కనపడేది, ఈ ప్రపంచానికి ఆధారమైనటువంటిది కారణం పరమాత్మ. ఇప్పుడు మనకి బల్ల ఉందనుకోండి, ఇది కార్యం. ఈ బల్లకి కారణం ఏమిటి అంటే ఈ బల్లంతా దేనితో తయారైంది అని అంటే కొయ్యతో తయారైంది. ఆ కొయ్య ఏమన్నా ఇక్కడ కనపడుతుందా? కనపడుతుందా? కానీ బల్ల మాత్రమే కనపడుతుంది, కానీ దీనికి ఆధారం కారణం ఏమిటంటే కొయ్య. అదే ప్రకారంగా ఈ ప్రపంచం మనకు కనపడుతుంది, కానీ ఈ ప్రపంచానికి కారణమైనటువంటిది ఆధారమైనటువంటి వాడు ఏమైనా కనపడుతున్నాడా? కనపడతల్లా. అదే పరమాత్మ. మనం సినిమా బిగిన్ అయిన తర్వాత పోయామనుకోండి హాల్కి, ఏం కనపడతాయి? బొమ్మలు కనపడతాయి. తెర కనపడుద్దా? కనపడదు. బొమ్మలు అయిపోతే తెర కనపడుద్ది. అదే ప్రకారంగా ఈ ప్రపంచానికి ఆధారమైనటువంటి పరమాత్మను కనుక తెలుసుకున్నట్లయితే ఈ ప్రపంచం అంతా తెలిసిపోయినట్టే. ఈ ప్రపంచాన్ని గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి కారణాన్ని తెలుసుకోవాలి అని ఇక్కడ ఆ తండ్రి చెబుతూ ఈ ఆత్మజ్ఞానాన్ని ఆయనకి బోధించి, ఈ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటే సర్వజ్ఞుడు అవుతాడు. ఆత్మజ్ఞానం తెలిసినటువంటి వాడు, పరమాత్మజ్ఞానం తెలిసినటువంటి వాడు, బ్రహ్మజ్ఞానం తెలిసినటువంటి వాడు ఈ లోకంలోకి తెలుసుకోవాల్సినటువంటిది ఏమీ లేదు. అది తెలియకపోతేనే అన్నీ తెలుసుకోవాలి, కానీ బ్రహ్మజ్ఞానం కనుక తెలిస్తే ఇక దేన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు అని అదిగో కుమారుడికి బోధించడం జరిగింది. ఇదిగో ఈ సారం మొత్తాన్ని కూడా భగవానుడు అర్జునుడికి ఇక్కడ ఒకే ఒక్క మాటలో చెప్పారు. ఏమిటి? యజ్ఞాత్వా నేహ భూయాన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. యజ్ఞాత్వానేహ భూయోన్యత్. దేన్ని తెలుసుకున్నట్లయితే ఇక మళ్ళీ తిరిగి తెలుసుకోవాల్సినటువంటి పని లేదు, జ్ఞాతవ్యం అవశిష్యతే. కాబట్టి అటువంటి విద్య, అటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అదే సరైనటువంటి జ్ఞానం అని. ఒకసారి ఒక సిద్ధుడంట ఒక మహాత్ముడి దగ్గరికి వచ్చాడు. నా యొక్క గొప్పతనం, నా మహిమ ఏమిటో చూపిస్తాను చూడండి అన్నాడు ఆ మహాత్ముడితో ఈ సిద్ధుడు అంటున్నాడు. చూపించయ్యా అన్నాడు. ఆమె తొడ దగ్గర అట్ట కొట్టాడు, రూపాయి కాగితాలు తీశాడు. అట్ట కొడుతున్నాడు తెస్తున్నాడు, కొడుతున్నాడు తెస్తున్నాడు, వాస్తవమై వరస పెట్టి. మనం కనుకైతే ఆహా ఎంత ఆశ్చర్యం, ఆ కాశ్యం నాకివ్వండి అని. ఆ మహాత్ముడు అన్నాడంట, ఈ నోట్లు నువ్వు కొత్తగా సృష్టించి తెస్తున్నావా? అట్టయితే నువ్వేమో నేరస్తులు అవుతావు, ఎందుకంటే కొత్తగా కానీ సృష్టిస్తే ప్రభుత్వాన్ని మోసం చేసినట్టు. అంటే నువ్వు ప్రభుత్వాన్ని మోసం చేసినటువంటి మోసగాడి. అలా కొత్తగా సృష్టించడం కాకుండా ప్రభుత్వం తయారు చేసినటువంటి రూపాయి నోట్లనే ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ జేబుల్లో నుంచి నువ్వు కాస్త హస్తలాఘవంగా వాటిని కాస్త తీసుకొచ్చి మా ఘనం చూపించావనుకో, నువ్వు దొంగ అవుతావు. కాబట్టి నువ్వు దొంగడి అవుతావు. ఇదేనంటయ్యా నీ విద్య అని అడిగాడు. అంటే ఈ సిద్ధులు అనేటువంటివి ఏవైనా సరే ఏమిటనంటే జనాన్ని మోసం చేయడానికో, జనాన్ని ఆశ్చర్యపరచడానికో, జనాన్ని ఆకర్షించడానికో పనికొస్తాయే కానీ సిద్ధులు ఏ విధంగా కూడా మానవుడి యొక్క జీవితాన్ని తరింపజేయటానికి పనికొచ్చేటువంటివి కావు. అందువల్ల ఇలా కొత్తగా నువ్వు నోట్లు తయారు చేసి ప్రభుత్వాన్ని మోసగించే నేరస్తుడివైనా, ఎవరి దగ్గర నుంచి అయినా లాగి నువ్వు దొంగవైనా, నువ్వు సాధువెత్త అవుతావయ్యా, సాధువు యొక్క లక్షణమేనా ఇది అని ఆయన్ని అంటే, పాప వాడు నోరెత్తడానికి వీలు లేకుండా ఏదో నా గొప్పతనం చూపిద్దామని వస్తే ఈ రకంగా తిక్కేటప్పటికి ఏమి లేకుండా పోయాడు. కాబట్టి ఈ క్షుద్రమైనటువంటి విద్యలు ఎప్పుడు కూడా జ్ఞానం కాదు. ఈ క్షుద్రమైనటువంటి విద్యలు ప్రదర్శించేటువంటి వాడు జ్ఞాని కాదు, అసలు అటువంటి వాడు సిద్ధుడు కూడా కాదు. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ విద్యలు ప్రదర్శించడం కోసం, ఈ సిద్ధులు ప్రదర్శించడం కోసం అని చెప్పి తమ దగ్గర ఉన్నటువంటి వస్తువుల్నే సృష్టించినట్టుగా హస్తలాఘవంతో తీసి వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు. ఇది ఎవరికి ఇస్తారు? విలువైనటువంటి వస్తువులు కనుకైతేనేమో పెద్దలకి, గొప్ప గొప్ప వాళ్ళకి, మంచి మంచి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళకి ఇస్తుంటారు. ఏదో మామూలుగా బూడిది కనుకైతేనేమో సామాన్యులందరికీ ఇస్తూ ఉంటారు. ఇది సహజంగా లోకంలో జరుగుతూ ఉంటుంది. అయితే ఈ వ్యవహారం అంతా కూడా జ్ఞానానికి ఏ రకంగానూ పనికొచ్చేది కాదు. ప్రజలందరినీ కూడా పూర్తిగా మూఢత్వంలో ఉంచి వాళ్ళని ఒక రకంగా ఆ జ్ఞానం వైపుకి మళ్ళకుండా చేసేటువంటిదే తప్ప ఇది జ్ఞానానికి పనికొచ్చేది కాదు, జ్ఞానాన్ని వృద్ధి చేయటానికి పనికొచ్చేటువంటిది కాదు. ఈ జ్ఞానం, విజ్ఞానం ఈ రెండు కూడా ఉన్నది భగవద్గీతలో. ఈ జ్ఞాన విజ్ఞానాలు రెండు కూడా ఇందులోనే ఉన్నాయి, భగవద్గీతలోనే ఉన్నాయి. అంటే ఇందులో భగవద్గీతలో శాస్త్రజ్ఞానము ఉంది, అనుభవ జ్ఞానము ఉంది. ఇటువంటి వేదాంతాన్ని తెలుసుకున్నటువంటి విద్యార్థులు, విద్యార్థులు అంటే తెలుసుకునే వాళ్ళందరూ విద్యార్థులే, స్కూల్లో విద్యార్థులు కాదు. ఇప్పుడు మనం అందరం విద్యార్థులమే. కాబట్టి ఇటువంటి జ్ఞానాన్ని తెలుసుకునేటువంటి విద్యార్థి శాస్త్రాభ్యాసం చేసేటువంటి సమయంలోనే ఒక్క క్షణంలో ఆత్మసాక్షాత్కారాన్ని పొందగలుగుతాడు. ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆత్మసాక్షాత్కారాన్ని పొందటానికి ఎంతో కాలం పట్టుద్ది అనుకుంటాం, పట్టేది ఎంతో కాలం పట్టొచ్చు, కానీ ఆత్మసాక్షాత్కారం కలిగేది మాత్రం ఒకే ఒక్క క్షణంలో. ఎటువంటి క్షణంలో కలుగుద్ది అని అంటే శాస్త్రాభ్యాసం చేస్తూ చేస్తూ ఉండగానే ఆ అనుభూతి కలుగుద్ది. అయితే ఎప్పుడు కలుగుద్ది ఆ అనుభూతి? ఎవరికైతే అంతరంగ శుద్ధి ఉన్నదో, ఎవరికైతే మనశ్శుద్ధి, ఆత్మశుద్ధి, బుద్ధిశుద్ధి ఉన్నదో అటువంటి వాళ్ళకి. మనమేమో ఎల్లప్పుడు కూడా ప్రాపంచిక విషయాల గురించి మాట్లాడతా, ఎప్పుడు కూడా అకృత్యాలో అన్యాయాలో చేస్తా, ఎప్పుడు వాటి లాభాన్ని గురించి, స్వార్థాన్ని గురించి ఆలోచిస్తా, మన యొక్క అంతరంగం అంతా కూడా అందులోనే ఇరికించి నాకు ఈ శాస్త్రజ్ఞానం అర్థం కావాలండి అనంటే ఏమీ అర్థం కాదు. ఇంకా విచిత్రం ఏమిటనంటే అటువంటి వాడు ఎవరైతే ఆ స్వార్థ బుద్ధితో ఉన్నాడో, ఎవరైతే నా ఆస్తులు పెంచుకోవటం, నా స్వార్థాన్ని నేను తృప్తిపరచుకోవటం ఇదే ప్రధానం అనుకొని ఉన్నాడు, అటువంటి వాడు ఎంత జ్ఞానాన్ని పొందినా ఆ జ్ఞానం అతనికి ఏ రకంగానూ ఉపయోగపడకుండా ఆ జ్ఞానానికి వ్యతిరేకమైనటువంటి పద్ధతిలో అతని యొక్క మనస్సు నడుస్తుంది, ఆ వైపుకు పోతూ ఉంటాడు. ఎందుకనంటే ఇది అయితే ఈ స్వార్థ బుద్ధి లేకుండా ఏదో మన ప్రయత్నం మనం చేస్తూ మనం గనక ఈ జ్ఞానాన్ని అందుకోవాలని తప్పిస్తూ అలా గనక ఉన్నట్లయితే నువ్వు అనుభూతిని పొందకపోయినా వెనక్కి పోయే పరిస్థితి మాత్రం రాదు. ఎలాగో అలాగా ఆ ఆత్మజ్ఞానాన్ని ఎప్పటికో అప్పటికీ నువ్వు పొందుతావు. కాబట్టి ఎవరికైతే ఆత్మానుభూతి పొందాలనేటువంటి తపన ఉన్నదో, ఈ తపన అనేటువంటి మాటను సరిగ్గా అర్థం చేసుకోవాలి. నాకు తపన ఉందండి అని మామూలుగా అనుకుంటే కాదు, నీకు తపన ఉంది అని అంటే మిగిలిన దేని మీద తపన ఉండకూడదు, అది తపనండి. నిజంగా నీకు ఆత్మానుభూతి పొందటమే నాకు ముఖ్యం, ఇది తప్ప నాకు ఇంకేమీ లేదు అనేటువంటి తపన నీకు ఉన్నట్లయితే, నీ అంతరంగాన్ని కనుక నువ్వు శుద్ధం చేసుకున్నట్లయితే, నీ శరీరాన్ని, ఇంద్రియాలని, మనస్సుని, బుద్ధిని అన్నింటినీ కూడా ప్రాపంచికమైనటువంటి వ్యవహారాల నుంచి వెనక్కి తీసుకొచ్చి వాటిని కనుక నువ్వు శుద్ధి చేసుకున్నట్లయితే, ఇప్పుడు ఈ విజ్ఞాన సహితమైనటువంటి జ్ఞానాన్ని అందుకుంటూ ఒక్క క్షణంలో నువ్వు ఆ ఆత్మానుభూతిని పొందడం జరుగుతుంది. ఒక్క క్షణంలో నువ్వు ఆ అనుభూతిని పొందడం అనేటువంటిది జరుగుతుంది. అంటే సరైనటువంటి జ్ఞానాన్ని జీర్ణించుకోవటం, గ్రహించటం అనేటువంటిది జరుగుతుంది. అలా జరిగినప్పుడు ఆ జ్ఞానంతో నువ్వు తాదాత్మ్యం చెందుతావు, ఆ జ్ఞాన స్వరూపుడైనటువంటి పరమాత్మతో తాదాత్మ్యం చెందుతావు. ఆ విధంగా వేదాంతాన్ని నిర్దేశించినటువంటి లక్ష్యం ఏదే, వేదాంతం ఏ లక్ష్యాన్ని అయితే నిర్దేశించిందో ఆ లక్ష్యాన్ని మనం చేరుకుంటాం. కాబట్టి మన యొక్క అంతరంగాన్ని శుద్ధి చేసుకోవాలి, ఈ ఆత్మానుభూతిని పొందాలి అనేటువంటి తపన మనకు ఉండాలి. ఈ రెండు విషయాలు కూడా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి గనక ఉన్నట్లయితే, ఈ రెండు గనక మన దగ్గర ఉన్నట్లయితే, ముందుగా చెప్పినట్లుగా ఈ అర్హతలు సాధించినటువంటి సాధకుడు ఎవరైతే ఉన్నారో అతడు ఈ భక్తి ధ్యాన యోగాల్లో ఉత్తీర్ణుడైనటువంటి వాడు పాస్ అయిపోయినట్టే. శాస్త్రార్థాలని గ్రహించేటువంటి సమయంలోనే, గురుబోధ వింటూ ఉన్నటువంటి సమయంలోనే, అంటే శ్రవణ సమయంలోనే ఆ ఆత్మజ్ఞానం స్ఫురిస్తుంది, ఆత్మానుభూతి ఒక క్షణంలో కలుగుతుంది అనేటువంటి విషయం ఇక్కడ మనం గ్రహించాలి ఈ శ్లోకం ద్వారా. మరైతే ఏమండి ఆత్మానుభూతి ఇంత తేలిక అని మనకి సందేహం రావచ్చు. ఆత్మానుభూతి నిజంగా అంత తేలికేం కాదు, చెప్పుకున్నంత తేలిక కాదు. ఎందుకు తేలిక కాదు అని అంటే ఆ అర్హతలు మనకి లేవు కాబట్టి. అర్హతలుంటే తేలికే, కానీ అర్హత సంపాదించడానికే చాలా కాలం పడుతుంది, కొన్ని జన్మలు కూడా పట్టవచ్చు. మరైతే ఈ ఆత్మజ్ఞానులు ఇంత తేలిగ్గా ఆత్మానుభూతిని పొందొచ్చు అయితే ఆత్మజ్ఞానులు లోకంలో ఎందుకు అరుదుగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని తర్వాత శ్లోకంలో చెప్పబోతున్నారు. ఆ తర్వాత శ్లోకం 3వ శ్లోకం చూడండి. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః సహస్రేషు మనుష్యాణం వేలాది మనుష్యుల్లో కశ్చిత్ సిద్ధయే ఏ ఒక్కరో సిద్ధి కోసం యతతి ప్రయత్నం చేస్తుంటారు. వేలాది మధ్యలో ఏ ఒక్కరో సిద్ధి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. సిద్ధానాం యతతాం అతి ఈ సిద్ధి కోసం ప్రయత్నించేటువంటి వాళ్ళందరిలో కూడా కశ్చిత్ ఏ ఒక్కరో మాం తత్వత వేత్తి నన్ను తత్వత యథార్థంగా తెలుసుకోగలుగుతారు. లోకంలో ఎంతమందో ఉన్నారు, అయితే ఇక్కడ సహస్రేషు వేలాది మంది అని ఎందుకు వాడారంటే ఏదో ఆ ద్వాపర యుగంలో మరి అప్పుడు జనాభాని బట్టి అలా అన్నారు, లేదా సాధారణంగా అన్నారు, ఎలాగో అన్నారు. కానీ ఇప్పుడు మాత్రం కోట్లాది మంది, ఎందుకంటే ఒక భారతదేశపు జనాభాయే 100 కోట్లు దాటింది, 120 కోట్లు ఉన్నారు. మరి ప్రపంచ జనాభా అంతా 700 కోట్ల మంది ఉన్నారు, అందువల్ల ఇప్పుడు కోట్ల కొద్దీ ఉన్నారు. అయితే వేలాది మంది జనంలో ఏ ఒక్కరో, అంటే కొన్ని వేల మందికి ఒకళ్ళు చొప్పున ఇదిగో ఈ ఆత్మానుభూతి కోసం ప్రయత్నం చేస్తారు, మోక్ష సిద్ధి కోసం ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఈ ప్రయత్నం చేసే వాళ్ళందరూ కూడా మోక్ష సిద్ధిని పొందుతారా అని అంటే మళ్ళీ ఇందులో జారిపోయే వాళ్ళు ఎంతమంది ఉంటారు, మళ్ళీ మధ్యలో కోరికలు కలిగి ఈ ప్రాపంచిక వ్యవహారాల్లో మునిగిపోయే వాళ్ళు ఎంతమంది ఉంటారు అంటే వేళల్లో కూడా కొంతమంది జారిపోయి చిట్చేరికి ఏ ఒక్కరో ఆ మోక్షసిద్ధిని పొందటం, అంటే పరమాత్మను తెలుసుకోవటం అంటే ఆ మోక్షసిద్ధిని పొందటం జరుగుతుంది అని ఇక్కడ ఈ శ్లోకంలో భగవానుడు తెలియజేస్తున్నాడు. ఎందుకు ఇలా తెలియజేయటం? ఎందుకననంటే అయ్యా, ఆత్మ అనుభూతి పొందటం అనేటువంటిది అంత తేలికైనటువంటి విషయమేం కాదు, అంత సులువైనటువంటి విషయం కాదు, అది చాలా విలువైనటువంటి విషయము, అది చాలా కష్టసాధ్యమైనటువంటిదే. కనుక ఏదో ఆత్మానుభూతిని తేలిగ్గా పొందొచ్చు అంటే ఎక్కడో పోయి కూర్చొని ఒక రోజున ఉపన్యాసం విని నాకు ఆత్మానుభూతి పొందిందని అనుకుంటావేమో, అదిగో అలాంటిదేం కాదు అని చెప్పటం కోసం. కాబట్టి అఖండమైనటువంటి బ్రహ్మజ్ఞానం, ఈ విజ్ఞాన సహితమైనటువంటి జ్ఞానం ఎలాంటిది అనంటే, ఈ జ్ఞానం విలువైనటువంటి జ్ఞానం, ఇది అనుభవ జ్ఞానం. ఇటువంటి జ్ఞానాన్ని పొందాలి అనంటే ఒక మానవ జన్మకే అవకాశం ఉంది. మానవుడు మాత్రమే మోక్షాన్ని పొందడానికి అవకాశం ఉంది. మానవుడి కంటే చాలా గొప్పవాళ్ళైనటువంటి దేవతలు ఉన్నారు, అన్నీ మనకి ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే దానాత్ దేవ అన్నారు, దేవతలు అంటే దానం ఇచ్చేవాళ్ళు. కాబట్టి మనకు అన్నీ ఇచ్చేటువంటి దేవతలు కూడా మోక్షాన్ని పొందడానికి వీల్లేదు. కానీ మనకంటే హీనమైనటువంటి జంతువులు పశుపక్షాదులు ఉన్నాయి, మరి అవేమైనా మోక్షాన్ని పొందడానికి వీలుందా అంటే అవి పొందడానికి వీల్లేదు. చెట్లు చేవలు ఏమైనా మోక్షాన్ని పొందుతాయా? అవి పొందడానికి వీల్లేదు. కానీ ఒక్క మానవుడు మాత్రమే మోక్షాన్ని పొందడానికి వీలుంది. ఎందుకని? మానవుడికి మాత్రమే శరీరము, మనస్సు, బుద్ధి మూడు ఉన్నాయి. దేవతలకి మనస్సు, బుద్ధి ఉంది కానీ శరీరం లేదు. జంతువులకేమో శరీరము, మనస్సు ఉంది కానీ బుద్ధి లేదు. కాబట్టి ఈ మూడు ఉన్నటువంటి వాడు మానవుడు గనక, శంకరాచార్య గారు చెప్తారు, జంతువునాం నరజన్మ దుర్లభం అని. ఈ మానవ జన్మ దుర్లభం, ఎంతో కష్టపడి సంపాదించుకున్నాం, అయితే మనకెవరికి తెలియదు. ఎందుకంటే మానవులుగా పుట్టాం గనక, ఓ మళ్ళాగా చాలామంది ఉన్నారు గనక, ఏదో పుట్టామనుకుంటున్నాం, కానీ ఈ మానవ జన్మ రావటానికి ఎంతో సుకృతం చేసుకొని ఉండాలి. ప్రతివాడు దుర్మార్గుడు కూడా, వాడికి మానవ జన్మ వచ్చింది అని అంటే వాడు ఎంతో సుకృతం చేసుకుంటేనే వచ్చింది. కానీ వాడు ఎందుకంటే ఇప్పుడు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు, వాడి వాసనలు అట్లా ఉన్నాయి, వాటిని మార్చుకోవట్లా. కాబట్టి ఈ మానవుడు మాత్రమే మోక్షాన్ని పొందడానికి వీలుంది. ఆత్మజ్ఞానాన్ని పొందేటువంటి హక్కు, అర్హత మానవుడికి మాత్రమే. కారణం ఏమిటంటే, ఇదిగో ఈ మత్స్యలోకం, ఇది అధికారం అంటే కర్మ చేయటానికి అధికారం ఉన్నటువంటి లోకం. మిగిలినటువంటి లోకాలన్నీ అనుభవ లోకాలు, అంటే అనుభవాలు పొందటం, సుఖమో దుఃఖమో పొందటమే తప్ప వాళ్ళు ఏమి చేయటానికి వీల్లేదు. అయితే అలాగని మానవులంతా కూడా ఆత్మానుభూతిని పొందడానికి ప్రయత్నం చేస్తున్నారా? మనకి తెలుసు కదా, ఇప్పుడు ఈ ఊళ్ళో ఎంతమంది ఉన్నారు జనం? 100,000 మందికి పైన ఉన్నారు. కానీ ఎంతమంది ఈ ఆత్మానుభూతికి ప్రయత్నించేటువంటి వాళ్ళు ఉన్నారు? అదిగో 50 మందో 100 మందో ఉంటారు. అంటే వాళ్ళు 100,000 మందికి 100 మంది కనుక ఉంటే ఏమైనట్టు అర్థం? అందుకనే ఇక్కడ చెప్తున్నారు ఏమిటనంటే, అలా వేలాది మందిలో ఏ ఒక్కరో ఈ ఆత్మానుభూతికి ప్రయత్నిస్తారు అని. ఎందుకనండి? అందరూ ప్రయత్నించవచ్చు కదా, శాశ్వతమైనటువంటి ఆనందం కదా మోక్షం అంటే. మరి అటువంటి మోక్షాన్ని పొంది శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందితే అంతకంటే కావాల్సిందే ఉంది? ఈ లోకంలో ఉండేటువంటి వస్తువుల్ని కానీ, మరి సుఖాలు కానీ, భోగాలు కానీ పొందితే ఎంతసేపు? కొద్దిసేపు ఉంటాయి, కొద్దిసేపటికి పోతా ఉంది. కాబట్టి అనిత్యమైనటువంటి సుఖాల కన్నా నిత్యమైనటువంటి సుఖం మంచిది కదా, మరి ఎందుకని పొందరు? ఎందుకనంటే అలా పొందాలని తెలియదు చాలామంది. అంటే నిత్యమైనటువంటి సుఖం ఒకటి ఉందని, అది మోక్షమని, ఆ మోక్షాన్ని పొందితే శాశ్వతమైనటువంటి ఆనందం వస్తుందని అది తెలియదు కొంతమందికి. సరే, కొంతమందికి తెలుసు అనుకోండి, తెలిసినా కూడా అదే అవన్నీ తర్వాత చూసుకుందాం అండి, ఎప్పుడో చివరికి, ఇప్పుడు మాత్రం వీటి మీద పడదాం అని చెప్పి ప్రపంచం మీద పడతారు. సరే, తెలిసిందనుకోండి, పోనీ ఈ మార్గంలో వద్దాం అనుకున్నారని అనుకోండి, దీన్ని పొందే మార్గం తెలియదు. ఎట్లా పొందాలి ఈ మోక్షాన్ని? పొందాలంటే ఎలా, ఎవరిని అడగాలి, ఏం చేయాలి అనేటువంటిది తెలియదు. మరి ఒకవేళ ఏదైనా అలాంటి మార్గం దొరికి ఆ మార్గంలో ప్రయాణిస్తుంటే ఏమైనా ఆటంకాలు వస్తే ఆ ఆటంకాలను తొలగించుకోవడం ఎట్లాగో తెలియదు. ఈ మార్గాన మమ్మల్ని నడిపేటువంటి ఒక గురువు, ఒక సద్గురువు మనకి లభించడు. పైన ఒక గురువు లభించినప్పటికీ కూడా, ఆ గురువు ద్వారా శాస్త్రాలు వింటున్నప్పటికీ కూడా పట్టుదలగా ఏ రకమైనటువంటి మినహాయింపులు లేకుండా ఏమైనా సరే సావో రేవో ఇదిగో మనం ఈ మార్గంలో పోవాలి అనేటువంటి పట్టుదల, ధృతి, ధైర్యం ఇవి లేకపోవటం, ఈ అన్ని కారణాల వల్ల అదిగో లోకంలో ఉన్నటువంటి మానవులంతా ఈ మార్గంలోకి రావటం. అందుకే భగవానుడు అంటున్నాడు ఈ జ్ఞానాన్ని పొందేటువంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు అని. లోకంలో వేలాది మనుష్యులు ఉంటారు, అందులో ఏ ఒక్కడో ఈ ఆధ్యాత్మిక రంగంలో ప్రవేశిస్తూ ఉంటాడు. అంటే కోట్ల కొద్దీ ఉన్నటువంటి మనుషుల్లో ఏదో కొన్ని వందలో కొన్ని వేల మందో మాత్రమే ఈ మార్గంలోకి ప్రవేశిస్తూ ఉంటారు. ఇలా ప్రవేశించినటువంటి వాళ్ళు కూడా అందరూ కూడా ఈ జ్ఞానాన్ని విని అర్థం చేసుకునేటువంటి వాళ్ళు కాదు. ఇందులో కొంతమందే అర్థం చేసుకుంటారు. సరే ఈ అర్థం చేసుకునేటువంటి వాళ్ళు అందరూ ఆచరిస్తారంటే అందరూ ఆచరించరు, దీంట్లో మళ్ళీ కొంతమందే ఆచరించేవాళ్ళు. సరే ఆచరించే వాళ్ళందరూ కూడా అందుకుంటారంటే మళ్ళీ దీంట్లో కొంతమంది సరిపోతారు, కొద్దిమంది మాత్రమే ఆ సిద్ధిని అనేటువంటిది పొందుతారు. అయితే ఈ మార్గంలో కొంతమంది ఎందుకు సరిపోతారండి? నువ్వు పట్టుదలతో ప్రయత్నం చేస్తే ఎందుకు సరిపోతారంటే కొంత దూరం ప్రయాణం చేయగానే నీకు సిద్ధులు వస్తాయి. ఎప్పుడైతే సిద్ధులు వచ్చినాయో నీ మార్గాన్ని వదిలిపెట్టి సిద్ధులు వెంట పడతావు. ఆ సిద్ధుల వెంట ఎప్పుడైతే పడ్డావో నీ మార్గం కాస్త పోయింది. మనం ఒక చోటికి పోవాలి, ఇక్కడ నుంచి అదిగో ఎక్కడో ఆ కళామందిరం దగ్గరికి పోవాలి. అలా పోతూ పోతూ ఉంటే అక్కడ మనకు ముఖ్యమైనటువంటి పని ఉంది. ఆ పని కనుక మనం చేయకపోతే మనకు చాలా నష్టం, కాబట్టి ఆ పని కోసం పోతున్నాం. ఆ పని కోసం పోతూ ఉంటే దారిలో ఏం చేస్తున్నారంటే ఒక ఆట ఆడుతూ ఉన్నాడు. ఒక ఆట పెట్టాడు, ఏంటంటే రూపాయికి 100,000 రూపాయలు వస్తాయని. అలా రూపాయికి 100,000 రూపాయలు వస్తాయని పెడితే దాంట్లో 1 రూపాయి పెట్టాడు, వాడికి 100,000 వచ్చింది. ఆ 100,000 జేబులో పెట్టుకున్నాడు. వీడు చూశాడు, అమ్మో నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, 10 సార్లు ఒక్కసారి తగిలితే సరిపోద్దని 10 పెట్టాడు. ఈ 10 పోయింది. ఆ 100,000 వచ్చినాడు ఎవడనంటే వాళ్ళోడే, ఆ ఆట ఆడేవాడి వాడి తాలూకు వాడు. ఎందుకంటే ఒకసారి కనుక అట్ట కనుక ఒకటి కనుక వస్తే ఇక ప్రతి వాళ్ళు డబ్బులు పెడతారు దాని మీద. ఇదో టెక్నిక్ అన్నమాట. ఈ టెక్నిక్ అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పెట్టేసేద్దాం, వస్తే వస్తే లేకపోతే లేదు అని అదిగో ఆస్తుడు పెట్టేస్తాం, దాంట్లో పెట్టాడు. ఇప్పుడు ఏమైంది, వీడు పోవాల్సినటువంటి పని అది ఆగిపోయింది. అలాగనే మనం కూడా ఏంటంటే ఆ శాశ్వతమైనటువంటి ఆనందాన్ని, మోక్షానందాన్ని మనం అందుకోవాలని ప్రయత్నం చేస్తూ వెళుతూ 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 ఉంటే మధ్యలో ఇదిగో ఇలాంటి లాటరీ వాళ్ళు వస్తారు, సిద్ధులు వస్తే వాటి మీద మనం ఆసక్తితోటి పోతాం. అలా పోయామంటే అంతే పోవటమే. కాబట్టే అలాంటి ఆశలకి పోకుండా, అలాంటి వైపుకి తిరగకుండా నీ మార్గం ఏమిటో ఆ మార్గంలోనే నువ్వు ముందుకు వెళ్ళాలి. ఏమైనా సరే, ఎప్పటికైనా సరే నేను నా మార్గంలోనే వెళ్ళాలి, నేను అందుకోవాల్సినటువంటి లక్ష్యాన్ని అందుకోవాలి అని పట్టుదలతో ముందుకు పోవటం నేర్చుకోవాలి. ఇప్పుడు కార్ల పందెం అని మనం టీవీలో చూస్తూ ఉంటాం. ఒక్కసారి 100 కార్లో, 50 కార్లో, 80 కార్లో బయలుదేరుతాయి పందెంలు. ఆ కార్లు కూడా ఒక రకంగా ఉంటాయి. అవి బయలుదేరుతా ఉంటే అలా టర్నింగ్ తిరిగేటప్పుడు అలా డామన అవి పొదగింతలు పెడుతుంటాయి. కొన్ని చక్రాలు ఊడిపోతూ ఉంటాయి, కొన్ని డామలు పడిపోతారు, కొంతమందికి దెబ్బలు తగులుతాయి, కొంతమంది ప్రాణం కూడా పోతూ ఉంటుంది. ఇలా కార్లు బయలుదేరేటప్పుడు 100 కార్లు ఉన్నాయి. కొంత దూరం పోయేటప్పటికి 80 అయినాయి, కొంత దూరం పోయేటప్పటికి 60 అయినాయి, కొంత దూరం పోయేటప్పటికి 5 ఉన్నాయి, కొంత దూరం పోయేటప్పటికి 10 ఉన్నాయి. చిట్ చివరికి వచ్చేది 3. ఆ 3 ఫస్ట్ వచ్చేది 1. అదే ప్రకారం ఈ లోకంలో కూడా, ఈ మార్గంలో ఎవరైతే ప్రయాణం చేస్తూ ఉంటారో ఇలా 100 మంది బయలుదేరితే చిట్ చివరికి అందుకునేటువంటి వాడు ఎవడో ఒక్కడే ఉంటాడు. అదేవిధంగా చెట్టుకి పూలు, పండ్లు, కాయలు ఇవన్నీ కూడా పోస్తూ ఉంటాయి. వాటిల్లో కొన్ని ఏమవుతాయనంటే ఆ పూలు రాలిపోయి కొన్నే మిగులుతాయి, కొన్ని మొగ్గలే రాలిపోతూ ఉంటాయి. అంటే మొగ్గ పువ్వు కావాలి కానీ మొగ్గలే రాలిపోతూ ఉంటాయి. రాలిపోయిన తర్వాత మళ్ళీ కొన్నే వస్తూ ఉంటాయి. ఇట్లా పోయినవి పోతూ ఉంటాయి, ఏదో మిగిలినవి మిగులుతూ ఉంటాయి. అదేవిధంగా మనుష్యుల్లో కూడా భగవంతుడి మీద నిజమైనటువంటి భక్తి కుదిరేది ఏ కొద్దిమందికో. అలా కుదిరి ఏ కొద్దిమందో భగవత్ తత్వాన్ని తెలుసుకుంటారు. మీకు తెలుసు, చాలామంది ఒక ప్రశ్న వేస్తూ ఉంటారు, ఇన్నాళ్ళ నుంచి వెళ్తున్నారు ఏం తెలుసుకున్నారు? మేము చూడండి ఒక్కరోజు అక్కడ కూర్చున్నాం, పూజ చేసేసాం, అయిపోయింది, మాకు పుణ్యం వచ్చేసింది అని అనుకుంటాం. ఇలా ఎంతోమంది అల్ప సంతోషం అంటే తక్కువ శ్రమ మాకు మంచి ఫలితం అది వస్తే చాలు అనుకుంటాం. అందుకని ఎందుకంటే ఇంతలా శ్రమ పడతాం, ఓ 10 ఏళ్ళో 15 ఏళ్ళో ఈ పుస్తకాలన్నీ తిరగేయటం, ఏదో చెప్పిన అన్ని వింటాం, ఈ గందరగోళం అంతా మాకెందుకని, ఊరికనే కాసేపు కానీ దేవుడి దగ్గర కూర్చొని దండం పెట్టుకుంటే సరిపోతుంది, పుణ్యం వచ్చేస్తుంది కదా, అని అనుకుంటా ఉంటాం. ఇలా కోటి జన్మల పుణ్యాన్ని సంపాదించినా ముక్తి లేదు. అందుకనే వివేక చూడమని చెప్తారు, యజంతు దేవాన్ వదంతు శాస్త్రాన్ని, యజంతు దేవాన్ కుర్వంతు కర్మాణి, భజంతు దేవత ఆత్మైక్య బోధేన వినా విముక్తి బ్రహ్మశతాంతరి. అంటే 100 మంది బ్రహ్మకాలం పుట్టిపోయిన తర్వాత కూడా నీకు మాత్రం మోక్షం లేదు. ఎన్నాళ్ళు ఈ శాస్త్రాలు తెలుసుకున్నా, ఎన్నాళ్ళు ఈ పుణ్యక్షేత్రాలు తిరిగినా, ఎన్నాళ్ళు పూజా పురస్కారాలు చేసినా, ఎన్నాళ్ళు దైవ భక్తితోటి ఉన్నా ఏం ప్రయోజనం లేదు. ఆత్మైక్య బోధేన నేను ఆత్మను అనేటువంటి భావన, నేను బ్రహ్మాన్ని అనేటువంటి అనుభూతి, అహం బ్రహ్మాస్మి అనేటువంటి అనుభూతి ఎప్పుడు వస్తుందో అప్పుడు మాత్రమే మోక్షం అనేటువంటి విషయాన్ని మనకు అక్కడ చెప్పడం జరిగింది. ఈ ప్రకారంగా ప్రయత్నించేటువంటి వాళ్ళు, అందుకునేటువంటి వాళ్ళు బహు కొద్ది మందే కదా, మందే మెజారిటీ కదండి అని సంతోషపడతారు కొంతమంది. మెజారిటీ ఇదే మెజారిటీ కావాల్సింది. అంటే ఏమండి, నవ్వేవాళ్ళేమో 10 మంది ఉన్నారు, ఏడ్చేవాళ్ళం 90 మంది ఉన్నాం, కాబట్టి మాదే మెజారిటీ అంటే నవ్వుతావా? అది కాదు. ఇక్కడ మెజారిటీలతో సమస్య లేదు. ఇక్కడ కావాల్సింది ఏమిటంటే మనం అందుకోవాల్సినటువంటి లక్ష్యాన్ని అందుకుంటున్నావా లేదా అని. మోక్షాన్ని అందుకోవటానికి నేను చెప్తున్నా జంతువులకు కానీ దేవతలకు కానీ వీల్లేదు, కేవలం మానవులకు మాత్రమే వీలుంది. అందుకనే మనుష్య జన్మ మోక్షానికి ద్వారం లాంటిది అన్నారు. మోక్షానికి ఒక ద్వారం ఉందంట, ఒక తలుపు. ఎవరికైనా ఆ తలుపు తెరుచుకునేదంటే మానవ జన్మ. నీకు మానవ జన్మ ఉంటేనే ఆ తలుపు తెరుచుకుంటుంది, లేకపోతే తెరుచుకోదు. అందుకని మోక్ష ద్వారం ఇదిగో ఈ మానవ జన్మ. అటువంటి మానవ జన్మని, దుర్లభంగా లభించినటువంటి మానవ జన్మని, మోక్షాన్ని పొందడానికి మనకి అదృష్టంగా లభించినటువంటి ఈ మానవ జన్మని ఈ అల్పమైనటువంటి విషయాలకి, ప్రాపంచిక విషయాలకి, ఇల్లు వాక్యాలకి, భార్యాబిడ్డల కోసం, ఈ ధనం కోసం, సంపదల కోసం, వీటి కోసం కనుక ఖర్చు పెట్టుకున్నామంటే ఎలా ఉంటుందనంటే, బజార్లో ఎవడో రేగుబళ్ళు అమ్ముకోవడానికి వచ్చాడంట. ఆ రేగుబళ్ళు అమ్ముకోవడానికి వస్తే ఒక తల్లి అంట పిల్లలకి డబ్బులు ఇవ్వలేదంట. డబ్బులు ఇవ్వకపోతే ఇంట్లో ఉన్నటువంటి ముత్యాలు, వజ్రాలు, వైఢూర్యాలు అవన్నీ కూడా ఉన్నాయి ఒక చాట, ఎప్పుడో చూసింది. అవన్నీ తీసుకెళ్ళి ఒక గుప్పుడు పోసిన ఆ గుప్పుడు అవి ఏమని, అదిగో అలా ఉంటుందన్నమాట. ఎందుకని, ఎందుకనంటే ఈ లభించినటువంటి మానవ జన్మ ఎట్లా సార్థకం చేసుకోవాలో ఆలోచించకుండా ఈ మానవ జన్మని, అపురూపంగా లభించినటువంటి, దుర్లభంగా లభించినటువంటి మానవ జన్మని మనం కేవలం అల్పమైనటువంటి సుఖాల కోసం, భోగాల కోసం, సంతోషాల కోసం మనం కనుక ఖర్చు పెట్టుకున్నట్లయితే మళ్ళీ ఈ మానవ జన్మ ఎప్పుడుకి వస్తుందో, ఎప్పుడు మన యొక్క బుద్ధి మళ్ళీ పరమాత్మ వైపుకు తిరుగుద్దో మనం చెప్పలేము. కాబట్టి ఇదిగో ఈ జన్మ అలా మనం ఉపయోగించుకోవాలి. పిల్లి తన కోనల్ని కళ్ళు తెరిచే లోపల తట్టల్లో, బుట్టల్లో, గాదెల్లో, గంపల్లో 7 చోట్లకు మారుస్తుందట. అదేవిధంగా మాయా అనేటువంటి పిల్లి, పెద్ద పిల్లి, మామూలు పిల్లి కాదు ఇది, మాయా అనేటువంటి ఓ పెద్ద పిల్లి ఈ జీవులందరినీ కూడా కళ్ళు తెరిచే లోపల ఈ తట్టల్లో, బుట్టల్లో, వాటిట్లో, వీటిట్లో, అనేకమైనటువంటి గర్భాల్లో అలా 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 మార్చేస్తూ ఉంటాం. అంటే ఈ మాయకి కనుక ఎవరైతే లోబడిపోయారో, ఎవరైతే ఈ మాయకి లొంగిపోయారో, అదిగో అటువంటి వాళ్ళు అనేకమైనటువంటి గర్భాల్లో పడి గర్భనరకాన్ని అనుభవించి బయటికి రావాలి. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా జాగ్రత్త కనుక ఉండకపోయినట్లయితే, ఈ మాయ కనుక లోబడిపోయినట్లయితే, మనం కనుక కళ్ళు తెరుచుకోవాల్సినటువంటి మానవ జన్మలో కళ్ళు తెరుచుకోకుండా ఉన్నట్లయితే, పశువులాగా పక్షిలాగా ఇప్పుడు కూడా కళ్ళు మూసుకున్నట్లయితే, పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం అని శంకరాచార్యుల వారు చెప్పినట్టుగా మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ మళ్ళీ చావటం, మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, ఈ సంసార చక్ర బంధంలో ఇరుక్కొని బయట పడలేక బాధపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది గనక, ఈ మానవ జన్మ లభించినప్పుడే, ఈ మోక్షాపేక్ష నీకు కలిగినప్పుడే, సద్గురువు నీకు లభించినప్పుడే నీ జన్మని సార్థకం చేసుకోవటానికి ప్రయత్నించు. అలా కనుక ప్రయత్నించకపోతే మూఢుడి వినుగోతావు అని శంకరాచార్యుల వారు తిట్టడం జరిగింది. కాబట్టి ఆహారం సంపాదించుకోవటం కానీ, భోగాలు అనుభవించడం కానీ, పిల్లల్ని కని పెంచడం కానీ, పెద్ద చేయటం కానీ, నిద్రపోవటం కానీ, మరి పశువులకి, పక్షులు మొదలైనటువంటి వాటన్నిటికి కూడా అదే జీవిత లక్ష్యం. ఆహార నిద్ర మైదునాలు అంటారు ఒక మాటలో చెప్పాలంటే. తింటాం నిద్రపోవటం ఆడమగ కలవటం పిల్లలు కంటాం. ఇది ఇదే పశువులకి. మరి మనుషులకు కూడా అదే పని అయితే మనుషులకి పశువులకి ఇంకా తేడా ఏముంటుంది? మనకు కూడా తిండి తింటాం, డబ్బు సంపాదించడమే మనకు తిండి తింటాం అండి. బాగా డబ్బు సంపాదించుకోవటం, నిద్రపోవటం, పిల్లల్ని కంటాం, ఖర్చు పెడతాం. ఇదే పని కనుకైతే ఇక మనుషులకి గొడ్డుకి ఇంకా తేడా ఏముంటుంది? కాబట్టి మనం మానవులం అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మానవుడై పుట్టింది నేను దేనికి అని ఒక్కసారి ప్రశ్న వేసుకోవాలి. నీ జీవితంలో ఎందుకు పుట్టాను నేను మానవుడిగా? ఈ మానవ జన్మను నేను ఎందుకు తెచ్చుకున్నాను? మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవాలి, జన్మరాహిత్యాన్ని చేసుకోవాలి, మోక్షాన్ని పొందాలి. ఆ మోక్షాన్ని పొందడం కోసమే నేను ఈ లోకంలోకి వచ్చాను అనేటువంటి విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అలా గుర్తుపెట్టుకోగలిగినటువంటి వాడే ఈ మోక్ష మార్గంలో ప్రయాణం చేయగలుగుతాడు, లేకపోతే అంతే. కోటానుకోట్ల మానవులుంటే ఈ కోటానుకోట్ల మానవుల్లో మరి ఎంతోమంది, ఎన్నో కోట్ల మంది అలా వృధా అయినటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు ఈ మార్గంలోకి రావటంలా. దీనికి కారణం ఏమిటంటే ఒకటి అభిమానం. అభిమానం అంటే నేనేమిటి, నేను ఎంతటి వాడిని, నాకేమవసరం, నేనెందుకు పోతాను, నేనెందుకు వింటాను, నాకేమవసరం అని అనుకున్నాను. సామాన్యంగా మీకు కూడా ఇలాంటి వాడు తగులుతూ ఉంటాను, అక్కడక్కడ తగులుతూ ఉంటాను. నేను ఇంతటి గొప్ప ఆస్తిపరుణ్ణి అయితే, నాకు ఇన్ని ఇళ్ళు వాకిళ్ళు ఉంటే, నేను ఇంత గొప్పగా బ్రతుకుతా ఉంటే, ఎక్కడో ఎవరో చెబుతుంటే పోయి కూర్చొని కింద నేల మీద కూర్చొని వినాలన్నా? ఆయన ఎంత స్వామీజీ అయినా కావచ్చు, ఎంత గొప్పవాడైనా కావచ్చు, నాకేమవసరం అనేటువంటి అహంకారం ఏదైతే ఉందో అది మానవుణ్ణి సర్వనాశనం చేస్తుంది. ఇక రెండవది ఏంటంటే సద్గురువు లభించకపోవడం. సద్గురువు లభిస్తే ఒక రకం, ఆ గురువు లభించకపోతే, లేదా లభించినప్పటికి కూడా గురువుని గుర్తించకపోతే అదొక దురదృష్టం. ఈ అపరోక్ష బ్రహ్మజ్ఞానాన్ని కనుక పొందాలంటే మహాపురుష సమాశ్రయం కావాలి. మహాపురుషుల యొక్క ఆశ్రయం నీకు లభించాలి. జ్ఞానం కోరుకునేటువంటి వాడు, ఈ ఆత్మజ్ఞానాన్ని కోరుకునేటువంటి వాడు మహాత్ముల్ని తప్పనిసరిగా ఆశ్రయించాలి. ముందుగా ఆ మహాత్ముల్ని గుర్తించాలి, ఆ తర్వాత వాళ్ళని ఆశ్రయించి తన యొక్క జీవితాన్ని సరైనటువంటి మార్గంలో మళ్లించి సరైనటువంటి మార్గంలో నడుపుకోవటానికి వాళ్ళ యొక్క సహాయాన్ని తీసుకోవాలి. దీనికి అర్థం వచ్చేది ఏమిటంటే అభిమానం. రెండవదేమో లౌకికమైనటువంటి కోరికల పట్ల ఆసక్తి. ఈ రెండే మనిషి యొక్క ప్రాణం తీసింది. ఒకటి అభిమానం. ఏమిటి అభిమానం? ఏమిటండి వాళ్ళని ప్రార్థించేది ఏమిటండి? వాళ్ళకేమన్నా నాకంటే ఎక్కువ తెలుసా? ఓ నాకు తెలుసు చాలా శాస్త్రాలు, మా ఇంట్లో చాలా బుక్స్ ఉన్నాయి, నేను ఎప్పుడు తెరవలేదు కానీ అని అనుకుంటా ఉంటాను. ఈ రకమైనటువంటి భావన ఎవరికైతే ఉందో, ఆ అహంకారం ఎవరికైతే ఉందో, అటువంటి వాడు ఈ మార్గంలోకి రావడానికి వీల్లేదు. ఇక మరికొందరు ఏమిటంటే లౌకిక భోగాల మీద ఆసక్తి అన్నమాట. ఏమిటండి ఈ ముక్కు మూసుకొని ఎక్కడో తపస్సు చేసుకునేటువంటి వాళ్ళ సంగతులు నాకు చెప్తావు ఏందనండి? అసలు ఈ లోకంలో ఉన్నటువంటి సంపదలన్నీ మనం అనుభవించడానికి అది ఉంది. భగవంతుడు మనకి ఇచ్చింది దేనికి? మనల్ని పుట్టించాడు, అక్కడ సంపదలు ఇచ్చాడు, వాటి అన్నిటిని తెచ్చుకొని అనుభవించడానికి అది మనకి ఇచ్చింది. కాబట్టి ఏమైనా తెచ్చుకోకపోతే ఎవరికి నష్టం? మనకే నష్టం. అందుకని నేను బాగా హాయిగా అన్ని సంపాదించుకొని కమ్మగా భోగాలన్నీ అనుభవిస్తా, చిక్షలు చూసుకుంటా, అదేదో ఉంటే లేకపోతే లేదు అని అంటాడు ఆయన. కాబట్టి ఈ రకమైనటువంటి భావన ఏదైతే ఉందో దాన్ని వదిలేసేయాలి. ఈ లౌకిక భోగాల మీద ఆసక్తి తీసేసుకోవాలి. ఓ అర్జున, ఈ కురుక్షేత్రంలో అటువాళ్ళు ఇటువాళ్ళు, కౌరవపక్షంలో వాళ్ళు, పాండవ పక్షంలో వాళ్ళు, అందరి వాళ్ళు నన్ను చూస్తున్నారు, కానీ నన్ను ఎవరు తెలుసుకోలేరు. ఇందులో ఒక ఆంతర్యం ఉంది. అందరు నన్ను చూస్తున్నారు కానీ నన్ను తెలుసుకోలేరు. చూడటం వేరు, తెలుసుకోవటం వేరు. చూడబడేది ఏంటంటే దేహం, కానీ తెలుసుకోవాలంటే ఏం కావాలి? నీ కంటికి కనపడినటువంటి ఆత్మ చైతన్యాన్ని తెలుసుకోవాలి. అందుకని భగవానుడు అంటున్నాడు, నన్ను వాళ్ళు ఎవరు తెలుసుకోలేరు, నన్ను చూస్తున్నారు కానీ. మాయాకార్యమైనటువంటి ఈ స్థూల శరీరాన్ని చూడటం కాదయ్యా కావాల్సింది, మాయకు అధిష్టానమైనటువంటి ఆత్మని చూడాలి. మాయకి యువతలు ఉన్నటువంటి దాన్ని చూడటం కాదు, మాయకి లోపల ఉన్నటువంటి దాన్ని చూడాలి. మనం దేవాలయానికి పోతే తెరేస్తారు, వేసి లోపల ఆ నైవేద్యాలు హారతులు అన్నీ ఇస్తూ ఉంటారు, తర్వాత తెర తీస్తారు. మనం ఆ తెరను చూస్తే ఏం సుఖం? ఆ తెర బ్రహ్మాండంగా ఉందండి అని తెరకు నమస్కారం పెడితే ఏం సుఖం? మనం నమస్కారం పెట్టాల్సింది లోపల ఉన్నటువంటి పరమాత్మకి. అదే ప్రకారంగా ఊరికిన దేహాన్ని చూస్తే ఏం ప్రయోజనం లేదు. ఈ దేహానికి అధిష్టానమైనటువంటి ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవాలి. అదిగో అదే ఇక్కడ చెప్తున్నాడు ఓ అర్జున, అదిగో అది తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవటం కూడా ఎలా తెలుసుకోవాలి, తత్వత తెలుసుకోవాలి అని ఇక్కడ భగవానుడు అర్జునుడు చెప్తున్నాడు. కాబట్టి ఓ అర్జున, ఒక సద్గురువుని ఆశ్రయించి శ్రవణ మనన నిధిధ్యాసనలు చేస్తూ నిత్యము నిరంతరము కూడా నిర్వికల్ప సమాధి నిష్టలో ఆ వాసుదేవ పరబ్రహ్మమైనటువంటి నన్ను అపరోక్షంగా తెలుసుకో అని అంటున్నాడు. అంటే ఇక్కడ ఆ పరమాత్మని తెలుసుకోవాలంటే, ఆ పరమాత్మ జ్ఞానాన్ని కనుక తెలుసుకోవాలని అంటే ఇదిగో ఇక చెప్పబోయేటువంటి విషయం అంతా జాగ్రత్తగా గ్రహించు అని. నువ్వు లోకంలో ఉన్నటువంటి వేలాది మందిలో అరుదైనటువంటి వాడివి, నువ్వు నిజంగా గొప్ప భక్తుడివి, కాబట్టే నీకు నా ఆశ్రయం లభించింది. నువ్వు సామాన్యుడివి కాదు, అందుకని ఇద్దరన్న మధ్యంలో ఇదిగో నా ద్వారా నువ్వు ఈ జ్ఞానాన్ని వింటున్నావు. పైగా ఈ జ్ఞానాన్ని ఎలా వింటున్నావు, నేను ఆచరించాలి అనేటువంటి తపనతో వింటున్నావు. ఎలాగైనా సరే ఈ జ్ఞానాన్ని నేను తెలుసుకొని దీన్ని నేను ఆచరించాలి అని నువ్వు అందుకనే మధ్య మధ్యలో ప్రశ్నలు వేస్తున్నావు. ఎలా ఎలా సాధ్యమవుతుంది, ఇది నిజమా అని నువ్వు ప్రశ్నలు వేస్తున్నావు. అంటే నీలో బాగా ఓ జిజ్ఞాస ఉంది, కనుక నువ్వు అరుదుగా ఉండేటువంటి మహాత్ముడివి, కాబట్టి నేను చెప్పబోయేటువంటి విషయాలన్నింటినీ కూడా శ్రద్ధాభక్తులతో సావధాన చిత్తంతో వినవయ్యా ఓ అర్జున అని అంటున్నాడు. మరి అర్జునుడేనా, మరి మనం కూడా సావధాన చిత్తంతో ఇక నుంచి భగవంతుడు చెప్పబోయేటువంటి అద్భుతమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, పరమాత్మ తత్వం ఏదైతే ఉందో, పరమాత్మ యొక్క ప్రకృతి, పరాప్రకృతి అపరాప్రకృతి, రేపు రాబోతా ఉంది 4-5 శ్లోకాల్లో, ఈ పరాపర ప్రకృతులు ఏవైతే ఉన్నాయో, ఆ పరమాత్మ యొక్క యథార్థ స్వరూప స్వభావాలు ఏమిటో వాటన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా వినాలి. మన యొక్క మనస్సుని బుద్ధిని శుద్ధం చేసుకోవాలి. ప్రాపంచిక విషయాలతోటి అంటకుండా ప్రాపంచిక విషయాల నుంచి విడిపోయి కూర్చొని జాగ్రత్తగా మనస్సుని ఇక్కడే పెట్టి ఈ జ్ఞానాన్ని వినాలి. అప్పుడే ఈ 7వ అధ్యాయంలో భగవానుడు చెప్పినటువంటి జ్ఞానం అంతా కూడా మనకి చక్కగా కర్తలామలకు అవుతుంది. ఇప్పుడు భగవంతుడి యొక్క అఖండమైనటువంటి స్వరూప జ్ఞానాన్ని గురించి తర్వాత శ్లోకాల్లో 4-5లో చెప్పబోతా ఉన్నారు. అదేమిటో మనం రేపు తెలుసుకుందాం.